ఇప్పుడు మన తర్వాత కార్యక్రమం కోచర్లకోట కృష్ణ గారు మన కోసం న్యూజెర్సీ నుంచి ఇంత దూరం ఎంతో శ్రమ తీసుకుని వచ్చారు. కానీ కొద్దిగా మన దురదృష్టం బహుశా వాతావరణం వల్ల ఏమో చాలా మంది రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు కూడా చెప్పారు రాలేకపోతున్నామని. సో ఎనీవే, కోచర్లకోట కృష్ణ గారు వేటూరు వారి ఆణిముత్యాలు, ఇది ఆయన మాట్లాడదలుచుకున్న విషయం. కృష్ణ గారు
రఘువర్మ గారు ఇంకా నేను చెప్పుకునేదంతా చెప్పించారు, చెప్పడానికి ఏం లేదు. నేను ఏదో ఏం చెప్పాలో నాకే బాధపడడం లేదు, కానీ ఏదో రెండు ముక్కలు చెప్తాను కదా. సాహితీ దేవుళ్ళందరికీ నమస్కారం. వాగర్ధ వ్యవ సంపృతకో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇది ఈ శ్లోకం చదువుతుంటే మనందరికి తెలిసిన శ్లోకమే ఇది. ఈ శ్లోకం మహాకవి కాళిదాసు రఘువంశంలో రాశారన్నమాట. ఇది చిన్నప్పుడే మన వేటూరి ఆయన పారాయణ చేస్తూ ఉండేవారు. హై స్కూల్ కాదు, ఇంకా 8 ఇయర్స్ 7 ఇయర్స్ నుంచే. ఇది చదివేసరికి వాళ్ళ పెదనాన్నగారు ఉన్నారు వేటూరి ప్రభాకర శాస్త్రి, ఆయన అడిగారు జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరం అంటే మీనింగ్ ఏమిటని అడిగారు అన్నమాట. అంటే మనకు తెలుసున్నట్టే పార్వతీ పరమేశ్వరు జగత్కి తల్లిదండ్రులు లాంటి వాళ్ళు అని మీనింగ్ వచ్చిందన్నమాట. కానీ ఆయన చెప్పింది ఏంటంటే పితరవు అంటే తండ్రులు అని అనుకున్నామన్నమాట. అంటే అప్పుడు వేటూరు గారు ఇది వచ్చిందన్నమాట ఆలోచన, ఇదేమిటి పితరవు అంటే తండ్రులు ఏమిటని. అప్పుడు ఆయన చెప్పారు ఈ మన కాళిదాసేమో ఆయన శివభక్తుడు, కానీ రాస్తున్న కావ్యం రఘువంశం విష్ణువు, అంచేత ఆయనకు విష్ణువును శివుని ఇద్దరిని కలిసి తండ్రులు జగతకి పెట్టారన్నమాట. అంచేత జగతో పితరో అంటే వందే పార్వతీ పరమేశ్వరు అంటే పార్వతీప అని తెగదేసుకోమన్నారు. అంటే పార్వతీప అంటే పార్వతి యొక్క భర్త పరమేశ్వరుడు అని, రమేశ్వరం అంటే రమ అంటే లక్ష్మి, లక్ష్మి యొక్క భర్త మహావిష్ణువు అని. సో ఆ శ్లోకంలో అర్థం అదే అని చెప్పారన్నమాట. అది సాధారణంగా స్థూల దృష్టి సూక్ష్మ దృష్టి అన్నమాట. స్థూల దృష్టిలో చూస్తే మనకి డిఫరెన్స్ కనిపించదు, సూక్ష్మ దృష్టిలో చూస్తుంటే ఈ డిఫరెన్స్ వస్తుందన్నమాట. అప్పటి నుంచి వేటూరు సుందరరామ అది మొదటి పాట సాగర సంగమంలో ఇదే పెట్టారన్నమాట. సో ఆంధ్ర చరిత్రలో శాలివాహన శకనం ఒకటి ఉంటుంది, కానీ మన తెలుగు సినిమా చరిత్రలో మన వేటూరు శకం ఉంది, ఇంకా ఉంటుంది కూడా కొంతకాలం గడుస్తుంది. ఎందుకంటే ఆయన రిప్లేస్ చేయడానికి అంత తొందరగా ఎవరు లేరు. ఇంకా కొన్ని ఐ డోంట్ నో హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ కంటిన్యూ. మందార మకరంద సుందర పదబంధ సుగంధార వెదరుతూ సినీ వ్యాస మహర్షిగా పాటకు అర్ధగౌరవాన్ని పరమార్థాన్ని కల్పించి మహాకవీశ్వరులుగా ఉన్నారన్నమాట. కానీ సమాజానికి సందేశాన్ని ఆనందాన్ని ఇస్తున్న సుందరరామపతిగా ఆయన చాలా రాసిన పాటలు కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి. నభూతో నభవిష్యతి, భవిష్యత్ ఆయనకు లేదు కానీ ఆయన పాటలు మటుకు ఉన్నాయి. ఆయన మనలో లేరు కాబట్టి చాలా మనం ఇదవుతున్నాము. కానీ ఆయన సన్మానాలు ఆయన చెప్పినట్టు ఆల్రెడీ ఎన్నో వచ్చే సన్మానాలు, నంది అవార్డులు ఆయన లెక్కలేదు. మాతృదేవో భవ చిత్రంలో ఆయనకు వచ్చిన ముందు అవార్డు. కానీ ఆయన 74లో ఫస్ట్ టైం ఆయన మీట్ అయింది జమున గారి ఇంట్లో. జమున గారి ఇంటికి వెళ్ళినప్పుడు మా అన్నయ్య వస్తున్నారన్నమాట. ఎవరు అన్నయ్య అనుకున్నాను, ఇక నాకు తెలియని అన్నయ్య ఆవిడకి ఎలా ఉన్నాను. అప్పుడు సుందరయ్య వస్తున్నారు అన్నయ్య అంటే ఫస్ట్ టైం మాట, సినిమాల్లో చూడగానే ఇప్పుడు ప్రత్యక్షంగా చూడలేదు అన్నమాట. ఆయన వచ్చారు, ఆయనతో మాట్లాడగానే నాకు ఆయన సాహిత్యం చూస్తుంటే ఏదో పలికేటది భాగవతం వట్ట పలికించేవాడు రామభద్రుడిని పోతన్ గారు జ్ఞాపం వచ్చారన్నమాట. అనుకోకుండా రెండు చేతులు పెట్టి నమస్కారం పెట్టానమాట. నిజంగా అది అలా ఇది వచ్చిందన్నమాట. కానీ ఆయన కొంతసేపు మాట్లాడిన తర్వాత ఆయనకి ఏదో చాలా బిజీ మ్యాన్ 25 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి నాకు ఏదో రేపు 4-5 మూవీలు పాటలు రాయాలి, ఇవాళ రూపాయలు రాసేయాలని చెప్పి ఆయన చెప్పినట్టు ఒక 45 మినిట్స్ అవుట్ కూర్చున్నాను. అంటే ఎయిర్ కండిషన్ ఉందండి అన్నయ్య గారు ఇక్కడ కూర్చోండి అని జమున యాజ్ యూజువల్ చెప్పిందన్నమాట. లేదండి ఎయిర్ కండిషన్ వద్దమ్మా నేను పైన కూర్చుంటా అని చెప్పి కుర్చీ తీసుకొని కూర్చొని 45 మినిట్స్ లో మళ్ళీ వచ్చాడు రెండు పాటలు రాసుకుని అన్నమాట. అప్పుడు అనుకున్నాను అన్నమాట. కానీ ఆత్రేయ కంటే 10 times మోర్ ట్రైన్ ఈ స్పీడ్ అది ఇంచ చెప్పడం అన్నమాట అందరూ. సో అంత స్పీడ్గా రాసుకుని వచ్చారన్నమాట. ఆయన చరిత్ర ఆంధ్రప్రదేశ్లో ఆయన పుట్టిన కృష్ణా జిల్లా పెదకళ్లేపల్లి. పెదకళ్లేపల్లి చాలా ఫేమస్, అందులో ఎంతో మంది మహానుభావులు పుట్టారు అక్కడ. అందులో వీళ్ళ వేటూరి పండిత వంశం అది. తర్వాత మన త్యాగరాయ భక్తులు, తర్వాత కొంతమంది పుట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. అది వెరీ ఫేమస్ పెదకళ్లేపల్లి. తర్వాత ఆయన బీఏ పూర్తి చేసి మెడ్రాస్ లా కాలేజీలో చేరడం. లా పూర్తి చేస్తుంటేనే ఆయన సినీ రంగంలో చాలా మంది పరిచయం అయ్యమాట. అప్పటి నుంచి సినీ రంగంలో ప్రొడ్యూసర్స్ ఏంటి అంత. ఫస్ట్ టైం 1962లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చినప్పుడు ఈయన ఆయనది ఈయన రిపోర్టర్గా వెళ్లారన్నమాట. ఆయన చెప్పిందంతా వినేమాట, ఏం రాసుకోవడం కూడా లేదన్నమాట, ఏకసంతరగా అయ్యమాట. ఎక్చువల్ పొర్లు లేకుండా 25 years బ్యాక్ కూడా మళ్లీ చెప్పారన్నమాట, ఏం అడిగాడు ఈయన ఏం చెప్పాడు. సో ఆ రీతిలో అన్నమాట. తర్వాత శ్రీకాకుళం అది చిన్నది అనే సంగీత నాటకం అన్నమాట చేస్తే అది చాలా బాగుందని ఎన్టీ రామారావు గారు చెప్పారు. బ్రదర్ దానికి కొంచెం రొమాన్స్ పెట్టు, కృష్ణదేవరాయల పార్టీకి రొమాన్స్ లేదని యాక్ట్ చేయలేదంటే దానికి రొమాన్స్ లాభం లేదన్నారు ఎన్టీ రామారావు వేటూరి గారు. అది అప్పుడే మన కె విశ్వనాథ్ గారు ఓ సీత కథ చేయడంలో ఫస్ట్ టైం ఆయన రాశారన్నమాట హరికథ మీద మాట. భారత నారీ చరితము మధుర కథా పరితము పావన గుణ విస్మరితము పతిసుతాన మతము సతము నవరస మంజరి నారి నవజీవన వననాట్యమయూరి తల్లిగా పాలవెల్లిగా తనువు పంతు సంసారి మల్లిగా రాగవల్లిగా మనసు నిత్తు దేవేరి. ఈ గీతంతోనే మన వేటూరి శకం ప్రారంభమైంది. అప్పటి నుంచిను ఆ తర్వాత ఇందులో 1977లో అడవి రాముడు ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి అనే పాట, తర్వాత అది కమర్షియల్ కవిగా స్టార్ట్ అయింది అప్పటి నుంచిను. తర్వాత ఎన్నేళ్లు తిరిగి వచ్చి మా కళ్లకు, తర్వాత అమ్మతోడు అబ్బతోడు నాతోడు నీతోడు గేవి సహిస్తాచే ఇంకా వెనక తిరగకుండా వేటూరు స్టార్ట్ చేశాడు అప్పటి నుంచి. ఇందులో చిన్న ఎందుకంటే నేను చెప్పాల్సిందని చెప్పారు కాబట్టి నాకు ఏం లేదు ఇప్పుడు చెప్పాను. సో తర్వాత ఎన్టీ రామారావు గారి చిత్రాలకి పాటలు రాయాలంటే చాలా కష్టం, ఆయన అంత ఒప్పుకునే కాదన్నమాట. దానికి విరాట పర్వంలో ఒక పాట రాశారన్నమాట వేటూరి, అడవే హంసగవన నడయాడవే ఇందువదనాని అని రాజీవ్వగానే ఆయన ఏం చేశారంటే రామారావు గారు కొండవీటి వెంకటకి ఇచ్చారన్నమాట ఇది అప్రూవ్ చేయమని. ఆయన అది చూసి అదేమిటి నాయన నృత్యానికి నెమలతో చెప్పుకుంటాం కదా హంసగమనాన్ని ఎందుకు వాడామని అన్నారట వెంకటకవి. దానికి హంసలాగా నడిచే ఓ ఉత్తర నెమలిలా నర్తించు అని అంటే బాగుంటుందేమో అని ఒక ఆయన అన్నాడు సలహా ఇచ్చాట వేటూరికి. ఏమైనా సరే హంస శబ్దం అంత వినసొంపుగా లేదు నాయన అంటూ వెంకటకవి మళ్లీ అన్నారట. అంటే అంతవరకు మౌనంగా ఉన్న వేటూరి అక్కడ నేను వాడిన ఆ హంస మామూలుగా మీరు అనుకునే అర్థానికి సంబంధించినది కాదు, హంస అంటే సూర్యుడు అని ఇంకో అర్థం కూడా ఉంది అన్నాడు. ఏ ఋతువైనా సరే ఆ కాలానికి సంబంధించిన గతి తప్పని నడక సూర్యునిది, అటువంటి గతి తప్పని సూర్యుని గమనంలో ఆడవే అన్నాను, ప్రసన్నతికి చంద్రుడు చెప్పుకుంటాం అటువంటి ప్రసన్న వదనంతో నర్తించు అనే భావం వచ్చేట్టుగా నడయాడవే ఇందువదన అని వాడాను. దీనికి కొండవీటి వెంకటకి పరమానంద బృతులు అయిపోయారట. వెంటనే ఎన్టీ రామారావు ఒకే బ్రదర్ అన్నాట. అది ఒక సంఘటన. ఇంకోటి సినీ ఫీల్డ్ అంటే అందరికి తెలిసింది అది మనీ ఫీల్డ్ అని. కానీ ఈయన ధర్మానికి పోయడం కానీ అధర్మంగా ఏ డబ్బులు ప్రొడ్యూస్ చేసి తీసుకోవడం అని అది చాలా రాశారు. జనం కోసం కానీ భోజనం గురించి ఎప్పుడు రాసేవాడు కాదు పాటలు ఆయన. ఆ విధంగా ఆయన చాలా పెద్ద పేరు సంపాదించుకున్నాడు. ఒకటేంటంటే మన ఈయన్ని ఎవరు మన ఆత్రేయ గారిని ఒక స్టేజ్లో బూత్రేయ అనేవారు, ఆయన బూతు పాటలు రాస్తూ ఉండేవారిని బూత్రేయ అనేవారు. సో ఆడది మెచ్చిందే అందం అన్నారు పెద్దలు, అలాగే తోటి కవి మెచ్చిందే కవిత్వం అన్నారు. అలాంటి రోజులు ఏంటివి. ఓసారి వేటూరి గారేమో సాగర సంగమంలో ఓ పాటలో ఈశ్వర్ని వర్తిస్తూ అతన్ని త్రినేత్రాలకి భూత భవిష్యత్తు వర్తమానాలు చెప్పారన్నమాట. చెప్తే ఆయనకు ఆత్రేయ అన్నారట, కాళ్లలాగా చేతుల్లాగా కాకుండా కళ్ళు ముఖం స్థిరంగా ఉండే కథల్లేవు కదా, వాటిని గమించే స్వభావం గల త్రికాలతో ఎందుకు పోల్చావని. అప్పుడు దానికి వేటూరు అన్నారట, కనులకు గమించే స్వభావం లేకపోయినా రెప్పలకు ఓ లయం ఉంది, వాటితోనే తాళ సమయం ముడిపడి ఉంది, కాల నిర్ణయానికి మూలమైన లిప్త రెప్పపాటు కాలం కను రెప్పల కదలికలోనే పుట్టింది, కనుక ఆ మూడు కన్నులకు త్రికాలాల్లో పోల్చాను. మీరు ఎడమ నుంచి కుడికి గాని కుడి నుంచి ఎడమకు గాని కనులను త్రికాలాలతో కేటాయించుకుంటే మూడో కన్ను ఖచ్చితంగా భవిష్యత్తుకు సంబంధించి ఉంటుందన్నారు. ఆ కన్ను తెరిస్తే అంతా భస్మం, అంచేత ఆ కన్ను ఎప్పుడూ మూసి ఉంటుంది, అందుకే మనకు భవిష్యత్తు అగోచరంగా ఉంటుందని విశ్లేషించి చెప్పారట. దానికి ఆత్రేయ మాత్రమే కాకుండా చుట్టుపక్కలందరూ చప్పట్లు కొట్టారట ఆయన విశదీకరణకి. అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి అన్నట్లు సినీగేయ సాహితీ ప్రపంచానికి ఆయనే బ్రహ్మ. అది ఒక అణిముత్యాల్లో జుమ్మంది నాథము సయ్యంది పాదము తను ఊగించే ఈ వేళ చెలరేగింది ఒక రాసలీల. ఇది సిరిసిరి మోబల్లో అందరికి తెలుస్తున్నదే. దీంట్లో ఈ పాటలో నాదధ్వని ఉంది మాట, దానికి స్పందించిన నాయక పాదం స్టెప్స్. ఈ నాదధ్వని గురించే తర్వాత సత్యనారాయణ గారు ఈయన విశ్రీకిస్తారేమో ఆయన. తర్వాత ఈ దుర్యోధన దుశ్శాసన దుర్జనీతి లోకములో రక్తాసురులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతము ఆరవ వేదము మానభంగపరములో మాతృహృదయ నిర్వేదం అది ప్రతిఘటనలో ఇది మాట. అది చాలా పవర్ఫుల్ థింగ్. దాన్ని పాడమంటే జానకి పాడినట్టుంది, ఆవిడ నోరు తెరవలేకపోయింది మాట. ఈయన ఈయన సత్కారం చేస్తున్నప్పుడు పాడమంటే పాడలేకపోయింది. అది చాలా పవర్ఫుల్ సాంగ్. మానవ మనుగడకి మాతృక అయిన స్త్రీపై జరుగుతున్న అత్యాచారాలని దృష్టిలో పెట్టుకుని మగజాతి దాష్టికాలను ఈ పాటలో ఎండగట్టిన విధానం అనన్య సామాన్యం. తర్వాత కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇది ఇలవేలుపులవుతారు. మనిషి ఎరుగుదలకు ముఖ్యమైన కృషిపై ఆయనకున్న గురి, అపారమైన నమ్మకం ఈ పాటలో గోచరమవుతుంది. సమాజంలో మనుషులు గుర్తింపు లేకుంటే జీవితం దుర్లభం. నరుడు బతుకు నటన, ఈశ్వరుడు తలుపు ఘటన, ఈ రెండు నటనమా నీకెందుకు ఈ తపన? వేదాంత విజ్ఞానాన్ని వేటూరులోని వేదాంత విజ్ఞానాన్ని తాత్విక చింతనను పై పల్లవి తేటతలని చేస్తున్న ఈ పాట. చివర ఆత్రేయ బూతులు రాస్తున్నాడని అంటే బూత్రే అన్నారు. వేటూరు తర్వాత వచ్చిన వారు ఎలా రాస్తున్నారు మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ మధ్యలో వేటూరు ఉన్నారన్నమాట, ఆత్రేయకేను ఇప్పుడు వచ్చే రచనలకేను. రెంటి మధ్య సందిహ్యుగం వచ్చిన వేటూరి బూతిని ప్రతిభావంతంగా రాశారు. ఆరేసుకోబోయే పారేసుకున్నానులో బూతు లేదు, కావాలన్నా వారికి అది బోలంత స్ఫురించే అవకాశం ఉంది. ఏది ఏ అర్థం చేసుకున్నా అందులో చాలా అర్థం ఉంది. నిజంగా బూతు రాయాల్సిన చోటు ప్రతిభావంతులైన వేటూరి కలం ఎలా సాగిందో చూడండి. ఈ దుర్యోధన దుర్వినీతి లోకంలో అనే పాటలో ఆడదాని మర్మాంగం గురించి రాస్తూ మర్మస్థానం కాదిది నీ జన్మస్థానం అని శీలవంతంగా సొగసుగా చెప్పగలిగిన పాటూరి శ్రీ వేటూరి. తర్వాత ఇంకోటి, మాగాయే మహాపచ్చడి, పెరుగేస్తే మహత్తరి, అది వేస్తే అడ్డవిస్తరి, మానిన్యాం మహాసుందరి. అంటే ఎవరో అడిగారు రిపోర్టర్, ఇదేంటయ్యా మాగాయ మాగాయ ఇదంతా పట్టుకొస్తున్నావు ఈ పాటలో అంటే, ఆయన చెప్పాడు మా అమ్మమ్మ ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తే శ్రీకాకుళమే మహాక్షత్రే, గుండేరే మహానది, అంకినీడే మహాప్రభు, ఈతమ్ములే ప్రాణహాని అని చెప్పింది. దానికి ఇలా పెరడి పాట రాశారని చెప్పి తర్వాత ఒకసారి నాతో నేను మాట్లాడుతూ అప్పటి నుంచి జమున గారి ఇంటి బయట నుంచి నాకు చాలా పరిచయం అయింది. ఆయనతో వెళ్ళినప్పుడల్లా ఆయన కారు ఇస్తుండేవారు నాకు. తర్వాత మా ఇంటికి వచ్చి రెండు రోజులు ఉన్నారు. ఆ తర్వాత చాలా మాట్లాడుతుండేవాళ్ళు అన్నమాట. ఒకసారి ఆయన చెప్పారన్నమాట, చిరంజీవి తమ్ముడు వచ్చి ఒకసారి నమస్కారం సార్ అని వచ్చాడు. వచ్చేసరికి బాబు కూర్చో అని చెప్పాడు. ఏం కావాలంటే మా అన్నయ్య మీరంటే చాలా గౌరవం అండి, మీ చేతే పాటలు రాయించమని అడిగారు. అంటే సరే పాటలు రాస్తాను, ఏ పాట రాయమంటావు చెప్పాను. అది ఆఫ్రికాలో చేయాలట, చుట్టూ సింహాలు గర్జిస్తూ ఉంటాయట, పులులు అరుస్తూ ఉంటాయి, ఆ పాట రాయాలండి. ఆ శబ్దాలతోనూ ఆ పులులతోనూ మధ్య నా పాట పాడాను. నాయనా నువ్వు పులుల బారిని తప్పించుకున్న తర్వాత కదా ఆ పులి వాత పడకుండా ఉంటే చాలు. సో పాటలంటే అలా ఉంటాయన్నమాట, వాళ్ళు ఎన్ని చెప్తారన్నమాట. అంటే ఇప్పుడు అంతకుముందు ఆడవాళ్ళు చీర కొట్టుకెళ్తారు, ఈ జరి చీర కావాలి, ఈ రంగు బయట కావాలి, ఆ రంగు వాడితే తిప్పించి వాడు కుప్పలు పోస్తాడనమాట. ఆఖరికి తర్వాత వస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు. అలాగే నిర్మాత కూడా చెప్తాడనమాట, నాకు ఇలాంటి పాట కావాలి, అది కావాలి, ఇది కావాలని. సేమ్ దీంట్లో అన్నమాట, ఆకుచాటు పిందు తడిసే ఎవరో ఉన్నారు, ఆకు చాటు పిందె తడిసే అది ఎవరో అన్నారు. కోకచాటు పిల్ల తడిస్తే ఒక్క వేటూరే అనగలరు. పుచ్చపువ్వు వెన్నెల ఎవరైనా అంటారు, ఆకుపచ్చ వెన్నెల ఒక వేటూరే అనగలరు. శుభస్య శీఘ్రం ఉన్నమాట, పదస్య పదిలం ఒక వేటూరే అనగలమాట. స్త్రీలో శ్రీకారంలో అయకరణంలో ఆత్మ ప్రాకారంలో అందార శ్రీకారంలో అమ్మని ముద్దుగుమ్మని పూలరెమ్మని తులసికొమ్మని రాతిబొమ్మని కూడా చూసినవన్నే అతని కలం. ఎడారిలో కోయలు ఉన్నా ఇది చాలా బాగుంటుంది. ఎడారిలో కోయలు ఉన్నా ఆ దారిని రాదు వసంతం. నిన్నటిదాకా శిలనైనా నీ పదం సోకి నే గౌతమినయ, ఏ కులం నీదంటే గోకులం నవ్వింది, మాధవుడు యాదవుడు మా కులమేలమ్మంది. మన ఇందాక చూసిన దాంట్లోనే ఏడు వర్ణాలకే ఇంద్రధనుస్సు, అన్ని వర్ణాలకు ఇహం పరం ఒకటే అని. తర్వాత నవమి నాటి వెన్నెల నీవు, దశమి నాటి జాబిలు నేను, కలుసుకున్న ప్రతి రేవి కార్తీక పున్నమి రేయి. నీ ఒడిలో వలుపు నేనే, నీ గుడిలో వెలుగును అందాలే నీ హారతిగా అందించే నేనే పార్వతిగాని. పాటలో ఎక్కడో మహాప్రాణాలని వాడుకున్నా లలితమైన శృంగార భావాన్ని లలితమైన పదాలతో దీర్ఘ సమాస రహితంగా వల్లించబడిన ఈ పాట రీతికి చెందిన లక్షణాన్ని సంపూర్ణంగా కలిగి ఉంది. శృంగారం అన్నది సంగీతము శృంగారము, సంగీతము సాహిత్యము శృంగారము హాస్యము నాలుగు ఉండాలన్నమాట. అందులో శృంగారానికి మన భారతదేశంలో శృంగారం ఎంతో కాలం బట్టి ఉంది. వేదాలు కూడా శృంగారానికి పెద్ద పీట వేసింది. ద నెక్స్ట్ టాపిక్ శృంగారం తీసుకోవాలి ఇప్పుడు సరే, రఘువర్మ గారు ఒప్పుకుంటే. దాని మీద చాలా ఉంది మాట్లాడడానికి, అది ఒక పెద్ద టాపిక్. ఏ పేపర్ అది కొన్ని వాల్యూమ్స్ దాని మీద రాశారు శృంగారం మీద. ఇప్పుడు పాస్ ఈ వెస్టర్న్ వరల్డ్ లో శృంగారం గురించి వాళ్ళకి తెలియదు. ఇప్పుడు వచ్చిన ఈ శృంగారం అంతా చెత్త శృంగారం, కానీ అసలు శృంగారం అంతా భారతదేశంలో పుట్టింది. దాని గురించి తర్వాత మళ్లీ మాట్లాడుస్తూ, ఆకాశ దేశాన ఆషాఢ మాసాన మెరిసేటి ఓ మేఘమా, విరహమో దాహమో విడలేని మోహమో, వినిపించు నా చెలికి మేఘ సందేశం. అది అందరికి తెలుసున్నదే మేఘ సందేశం అని. ఆఖరికి నేను ఒకట ఆయన పొగుడుతో, దొరకునా ఇటువంటి పాట తెలుగు భారతికి వెలుగు తహారెత్తాయి, ఎదలయ్యలో పదకవితల విలయ, పెదకళ్లేపల్లిలో ఎదిగే సుందరయ్య, తమసోమా జ్యోతిర్గమయ. అది నా ఇది. ఒక చిన్న క్విజ్, ఆకాశ దేశాన ఆషాఢ మాసాన ఏ సినిమాలో అని చెప్పగలరా? అది ఆరేసిపోయి పారేసుకుని అడుగు రావుడు కదా. మనసా తుల్లిపడకే ఆశపడకే, ఎవరికెవరు ఈ లోకంలో, రమ్మంది నాదం సయ్యంది, ఈ కుంకుమతో ఈ గాజులతో, పల్నాటి సింహం, పావురానికి పంజరానికి పెళ్లి చేస్తే, చూశాం కదా ఇందాక చంటే. తర్వాత వేదం అనుగుణ నాదం తెలిసింది అందరికి, దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి ప్రతిఘటన, వెనువై వచ్చాను భువనానికి, నిన్నటిదాకా శిలనైనా నీ పాదం సోకే, ఏ కులం నీదంటే సప్తపది, మా జనిని లోక పాలని. ఎందుకంటే జనని గురించి రాశానమాట, లేకపోతే ఆయన అంటుందని తను రాలేదు కాని, జనని లోక పాలని అమ్మ చిత్రంలో అది. తెలుగు పదానికి జన్మదినం మీకు తెలిసిందే అన్నమయ్య, రాలిపోయే పువ్వుక మాతృదేవోభవ, కృషి ఉంటే మనుషులు అవుతారు అడవిరాముడు, ఓంకార నాదానికి శంకరాభరణం, తుంబుర నారద నాదోత్రం, వెరీ గుడ్, అలకులు కులుకులు అనివేణి అతివేణి, అలకుల కులుకుల అతివేణి, కురుక్షేత్రం, ఎవరో ఎవరో మల్లెపువ్వు, ఎవరికి తెలుసు చితికిన మనస్సు మల్లెపువ్వు, కలికి చిలకలు కొలికే మాకు మేనత్తమ్మ, సీతారామయ్య గారు మనవరాలట, ఏ బాపు నేర్పనిది సత్యాగ్రహం మౌన పోరాటం, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు రాక్షసుడు, నా జీవన సంధ్యా సమయం అమరదీపం. థ్యాంక్ యూ వెరీ మచ్.
ధన్యవాదాలండి కృష్ణ గారు, చాలా చక్కటి వ్యాసం రాసుకొచ్చారు మా కోసం, చాలా బాగుంది, థ్యాంక్స్. మీరు చెప్పినట్టుగా శృంగారం అనే కాదు, ఎలాంటి కవితాభావమైనా మన సదస్సుకు సంతోషమే. ఇంతవరకు హాస్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ దాని మీద కొన్ని సదస్సులు చేశాము. శృంగార విషయం మీద కూడా తప్పనిసరిగా చేయొచ్చు, అందులో తప్పు లేదు. మన పురాతన సాహిత్యం అంతాను చాలా వరకు శృంగారం లేకపోతే భక్తి, ఈ రెండే, భక్తి శృంగారాల మధ్య చాలా వరకు జరిగింది. కనుక మన పురాణ సాహిత్యం తీసుకుంటే రెండే విషయాలు, భక్తి లేదా శృంగారం. న్యూజెర్సీ నుంచి ఇంత దూరం మా కోసం వచ్చి ఇంత చక్కటి వ్యాసాన్ని అందించినందుకు మరోసారి ధన్యవాదాలు.